Vivi. ఈ రకమైన పరిణామాలు జరుగుతుందో, దేని యొక్క సామర్థ్యం చేతనైతే, ఉనికి చేతనైతే మనకి తెలుసుకుని అర్థం చేసుకునే సామర్థ్యం మనలో ఉందో అది అని అర్థం అవుతుంది పరమాత్మ నిర్వచనం. ఇది తెలియకపోవడం చేత అటు సామాన్య ప్రజలు కానీ ఇటు భగవంతుడు అనే భావాన్ని అంగీకరిస్తున్న వారు కానీ ఒక పొరపాటు అభిప్రాయానికి గురవుతున్నారు. ఈ ప్రపంచానికి మనకి ప్రకృతికి సంబంధం లేకుండా ఎక్కడో మూల ఎవరో కూర్చుని ఒక యంత్రాన్ని మానిటర్ చేసినట్టు అక్కడ కూర్చుని మానిటర్ నడుపుతూ ఉంటారు కావాలి అని వీళ్ళు విశ్వసిస్తున్నారనే భావంతో వాళ్ళు అంగీకరించకపోవటం ఉంది. అంగీకరించే వాళ్ళు కూడా ఆ విధంగా అంగీకరించేసినట్టు వారు కూడా ఉన్నారు. అట్లా అంగీకరించే వారు ఎక్కువ మంది ఉండబట్టి అంగీకరించే వారందరూ చూడండి వాళ్ళేను దైవం అనే భావం అతిథి మాత్రమేను అనుకుని దీని మతాన్ని కాదనే వారు కూడా ఆ రకంగానే ప్రకృతిలో ఏర్పడుతున్నది. కానీ ఏమాత్రం కొంచెం ఓర్పు తీసుకుని ఈ భగవంతుడు అనే భావం ఏ విధంగా ఉందని కనుక గమనించినట్టయితే లేదని చెప్పడానికి వీలు లేని వస్తువు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు భగవంతుడు అన్నారని అర్థం అవుతుంది. ఏది లేదని చెప్పినట్టయితే చెప్పడానికి మీరు పెట్టడానికి నేను ఉండడానికి వీలు లేదో అది ఇది మనం గమనించవచ్చు. ఎప్పుడు చూడనటువంటి ఈ భగవంతుడిని మనం నమ్మడం ఎక్కడగా ఎవరో వెనకటి వారు చూశారట చెప్పారట అని నమ్ముతున్నాం. అయితే అటువంటి నిజంగా ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకుని ఒకనొక అవగాహన రాకముందు నమ్మడం ఎలా సాధ్యం? మనం ఎప్పుడు చూడనటువంటి ఒకనొక వ్యక్తిని కానీ ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని కానీ నమ్మడం ఎలా విలువుతుంది? నిత్య జీవితం తీసుకోండి, మనం ఎప్పుడు చూడని నమ్మని మనిషిని అందులో ఎవరి మంచితనాన్ని మనం సవిత్రులలో దాన్ని పూర్తిగా ఎట్లా విశ్వసిస్తాం? అటువంటిప్పుడు ఎప్పుడు చూడని పరమాత్మను విశ్వసించడం ఎట్లా అనేటప్పుడు ప్రపంచంలో భగవంతుని యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించినటువంటి వివిధ మతాలు ఉన్నాయి. ఇస్లాం అన్నది, క్రైస్తవ మతం అన్నది, హిందూ మతం అన్నది. ఇటువంటి మతాలలో భగవంతుని ప్రత్యక్షానుభవంగా దర్శించిన మహనీయులు ఆ భగవంతుని ఎటువంటి గుణాలు కలిగిన వాడుగా వర్ణించారో అవి చూసి వాటన్నింటినీ సమానంగా ఉండేటువంటి గుణాలన్నీ తీసుకుని అటువంటిది ప్రకృతికి మూలంగా ఏదన్నా ఆధారంగా ఒకటి ఉన్నదా లేదా అని ఆలోచించడం శాస్త్రీయమైన పద్ధతి. అంటే మనం ఎప్పుడు చూడనటువంటి ఒకనొక వస్తువు మనని ఇతర వస్తువులతో పాటు అవతల గదిలో పెట్టి ఉందో లేదో చూసి చెప్పయ్యా అన్నప్పుడు ఆ వస్తువు యొక్క గుణాన్ని చూసినట్టు చూడ మనకు చెప్తారు. ఇదిగో ఈ రీతిని ఇన్ని గుణాలు కలిగి ఉంటుంది, అలాంటి వస్తువు ఉంటుంది పోయి చూడు అక్కడ అంటాడు. ఆ రీతిని మనం ఎప్పుడు చూడనటువంటి ఒకనొక రత్నం సృష్టికి మూలంగా ఉందా లేదా అని మనం చూడాలనండి. ఆ సూచించిన ద్వారా దాని గుణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పారో ఆ గుణాలన్నీ సమీకరించుకుని అటువంటి గుణాలు కలిగినటువంటి ఒకనొకటి సృష్టికి ఆధారమైన సత్యం ఉన్నదా లేదా అని మనం ఆలోచించవలసి ఉంది. అట్లా ఆలోచించి నిర్ధారణ చేసుకునే తర్వాత ఉండేటువంటి విశ్వాసం ఆధునికమైనటువంటి విద్యకు, కొంచెం ఆలోచనకు, శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానానికి గురి అయినటువంటి మన వంటి వాళ్ళకి సుఖము. అంటే ప్రపంచంలో ఆర్థికంగా భగవంతుని యొక్క ఉనికిని అంగీకరించిన మతాల యొక్క లో భగవంతుడికి చెప్పబడినటువంటి విశేషణాలను తీసుకున్నట్టయితే సామాన్యంగా ఒక 7-7 లక్షణాలను మనం సామాన్యంగా తీసుకోవచ్చు. అన్నీ ఒక సమస్య ఒక విషయాన్ని అంగీకరించాయి. భగవంతుడు రూపం లేనటువంటి వాడు, అయితే ఏ రూపమైనా చెందగలిగి ఉండదు. రూపం లేనివాడు సర్వగతుడు, ఆయన లేని చోటు ఎక్కడా లేదు, అంతగా నిండి ఉన్నాడు. ఈ సృష్టికి కారకుడు, ఈ సృష్టి కొనసాగడానికి అంటే స్థితికి కారకుడు, ఇది లయించినప్పుడు మళ్ళీ అతడిలోనే లయించవలసి ఉంటుంది. సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి వారు అనే విశేషణాలు అన్ని మతాలకు సహజం. వీటిని ఆధారంగా తీసుకునే ప్రపంచంలో మతాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నారు భగవంతుడు. ఈ 6 గుణాలు కలిగినటువంటి ఒకనొక సత్యం ప్రకృతికి ఆధారంగా ఉన్నదా లేదా అని చూసినట్టయితే అది ఉన్నదని నిరూపణ అయినప్పుడు మన మనస్సుకి కూడా వికాసం, ఒకనొక విశ్వాసం ఏర్పడుతుంది. దాన్ని ఆధునిక పరిజ్ఞాన ప్రకారం కించిత్తుగా వివరించి చూస్తాం. నేటి భౌతిక శాస్త్రం మనకు చెబుతున్నది ఏంటంటే ప్రకృతి యావత్తు పదార్థం చేత నిర్మించబడింది. ఈ పదార్థం అంతా కూడా పరమాణువుల చేత చేయబడి ఉన్నది. ఈ పరమాణువులన్నీ కూడా అంతకంటే సూక్ష్మతరమైనటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వంటి అంశాలతో చేయబడి ఉన్నాయి. అవి దేనితో చేయబడి ఉన్నాయి అంటే అవి తరంగము లేక శక్తి వాహిని లేకపోతే ధార్మిక శక్తి చెప్పడానికి వీలుగానటువంటి ఒకనొక తత్వంతో చేయబడి ఉన్నాయి అని చెప్తాను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈ అనంతమైనటువంటి విషయం అంతా కూడా ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు మొదలైనటువంటివన్నీ దేనితో చేయబడి ఉన్నాయో ఆ ఒక్క శక్తి చేతనే అన్ని ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు మొదలైన పదార్థాలను చేయబడి ఉండాలి. వాటి యొక్క సమ్మేళనం చేతన అన్ని పరమాణువులు చేయబడి ఉండాలి. వాటి సమ్మేళనం చేతన అన్ని అణువులు వాటి యొక్క విశ్వం నిర్మాణమే ఈ విశ్వం. అంటే ఆ మూలమైనటువంటి కణాలు ఏవైతే అని ఏ శక్తి చేత చేపట్టాయో ఆ ఒక్కదాని చేతన ఈ విశ్వం యావత్తు చేయబడి ఉన్నది అనే విశ్వాసానికి వస్తుంది. దానికి ఇందాక పరమాత్మ చెప్పుకున్నటువంటి ఆరు గుణాలలో ఐదు గుణాలు ఉన్నాయి. దానికి రూపం లేదు అన్నాం. దీనికి కూడా అలాగే ఈ శక్తి కూడా అలాగే భగవంతునికి రూపం లేదన్నాం. ఈ శక్తికి కూడా అలాగే రూపం లేదు. పరమాణువులు వాటి రూపమా అంటే కాదు. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు వాటి రూపమా అంటే అంతకంటే కాదు. అవి ధరించిన కొన్ని రూపాలు మాత్రమే. అసలు ఆ శక్తికి స్వతసిద్ధంగా ఏ రూపము లేదు. దానితో చేయబడినటువంటి దాని చేత ఆవరింపబడినటువంటి వస్తువు ఏ సృష్టిలో లేదు. సృష్టికి అదే కారణం. ఆ శక్తి ఎలక్ట్రాన్ ప్రోటాన్ రూపం ధరించి వాటి సమ్మేళనమైనటువంటి పరమాణువుల రూపం ధరించి వాటి సమ్మేళనమైన అణువులు వాటి చేయబడిన బృహత్తరమైన విశ్వం యొక్క రూపం ధరించింది కనుక సృష్టికి కారణం అది. ఆ శక్తి ఆ రీతినే కొనసాగుతూ పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ సృష్టి జరుగుతూ ఉన్నది కాబట్టి దీని యొక్క స్థితికి అదే కారణం. ఏనాడన్నా ఈ మొత్తం లైన్ సరళ చెట్టు వస్తే మళ్ళీ ఆ తత్వంలోకి లైన్ సరళం తప్ప ఇంకొక అవకాశం లేనట్టు. కాబట్టి రూపరహితుడైనటువంటి భగవంతుని యొక్క లక్షణం దానికి ఉన్నది. సర్వగతులైనటువంటి రెండవ లక్షణం ఉన్నది. సృష్టికి కారణం అనేది, స్థితికి కారణం అనేది, లయానికి మూలమైనది లక్షణాలన్నీ చెప్పట్టాయి. అంటే ఇప్పుడు భౌతిక శాస్త్రం దేనైతే అంగీకరిస్తున్నదో ఆ సత్యమంతా కూడా భగవంతుడైనటువంటి వాడు చెప్పబడిన వాటిలో ఆరు లక్షణాలు ఐక్యతని పూర్ణంగా అంగీకరించింది. చివరికి ఎక్కడ వచ్చిందంటే ఒక చోటే సమస్య వచ్చింది. ఆ మూలమైనటువంటి సృష్టికి మూలమైన ఆ శక్తి ఉన్నదే అది విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి వలె జడమైనదా, మనలో అన్నిటినీ తెలుసుకుంటూ అనుభవించగల చైతన్యం వంటి స్వభావం కలదా, ఇది మూలమైన ప్రశ్న. భగవంతుని అంగీకరించే వారికి అంగీకరించిన వాళ్లకు వచ్చేటువంటి వ్యత్యాసం ఈ ఒక్క చోటే. అటు భౌతిక శాస్త్రజ్ఞులు భౌతిక వాదులు కూడా మూలం మొత్తం ఆ శక్తితోనే చేపడి ఉన్నదని అంగీకరించి చేరవలసి వస్తుంది నేటి భౌతిక శాస్త్ర దృష్ట్యా. అయితే ఆ మూలమైన శక్తికి ఉన్నదే అన్నిటినీ తెలుసుకుంటూ అనుభవిస్తూ నిర్ణయిస్తూ ఉండగలిగి మనలో చైతన్యానికి ఉండే ధర్మం కలిగినది కనుకైతే ఆత్మ లేక పరమాత్మ అనబడేటువంటి గుణం అంగీకరించబడినట్టే లెక్క. దాన్ని దైవం అన్నారు ఆస్తికులకి. అటువంటి తెలుసుకునేటువంటి సామర్థ్యం ఎరుక దానికి లేకపోయినట్టయితే అది విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి వంటి జడమైన శక్తే కనుకైతే అప్పుడు కేవల భౌతిక వాదం కానీ కేవల భగవంతుడు లేడని చెప్పేటువంటి వాదం కానీ సత్యమవుతుందని గీర్తించాల్సి. కాబట్టి అది సచేతన భవన కాదా అనేది ప్రధానం. అప్పుడు ఒక విషయం ఆలోచించాల్సి ఈ కంటి తార్కికం భౌతిక శాస్త్రం కూడా ఒక విషయాన్ని అంగీకరిస్తుంది. ఏ సత్యాన్ని అయితే మనం ప్రత్యక్షంగా మన ఇంద్రియాలతో చూడటానికి వీలు కాదు దాన్ని దాతలు గొలుగులు చేసేటప్పుడు వాడు పాడే పాటలు వాటిలో ఉండే భావాన్ని అర్థం చేసుకుంటే వీటి వేటి వల్ల ఉన్న వాడు ఆరాధించినట్లయితే తెలుస్తాం. అన్నిట్లోనూ నిండి ఉన్నటువంటి అదృశ్యమైన అద్భుతమైన ఒకనొక శక్తి అని నమ్ముతున్నారు వాడు కూడా. అంతేంతో గాలిమానం చూసి భయపడి కాదు, అగ్ని చూసి భయపడి కాదు, రోగప్పని చూసి భయపడి కాదు. అన్నిట్లోనూ వ్యాపించినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి అదృశ్య అగోచరం గోచరం కానటువంటి ఒకనొక అతీతమైన తత్వం ఉన్నది. అదే వీటన్నిటిని సృష్టించి ఆడిస్తూ ఉంటుంది అని తెలిసి దాని యొక్క సంతోషం కోసం, దాని యొక్క ప్రీతి కోసం, దాంతో సంయోగం చెందడం కోసం మాత్రమే చేస్తున్నారు అని వాళ్ళ పరిశోధన నిరూపణ అవుతున్నాయి. ఆంథ్రోపాలజీలో సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అది వీరి యొక్క ఊహాగానం మీద కానీ వాస్తవం కాదని తెలుస్తున్నది. ఆ పరిశోధనలో చూస్తే 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దం ప్రారంభంలోనూ ఒకనొక దొరగారు ఒక ఊహ వేశారు. ఇట్ట అయ్యి ఉంటుంది అని ఏది అతను మనం అనేది మొట్టమొదట్లో ఈ విధంగా ఆరంభం అయ్యి ఉంటుంది అని ఊహాగానం విసిరి అతను మన మహాన భారించారు జాతి మీద సంస్కృతి మీద. తర్వాత పరిశోధిస్తే అది వారి స్వతంత్రం కల్పితమే అని మాత్రమే ఇప్పుడు రిసెర్చర్స్ నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఇంత మనకి సైన్స్ ని కొద్దిగా తీసుకుని ఆధారంగా మనం ఇక్కడ విసర్కించుకుంటూ వచ్చి చివరికి ఏ కంక్లూషన్ అయితే మనం వచ్చామో ఇటువంటి భావాలతోనే వారు చేస్తున్నారని తెలిసినప్పుడు మన యొక్క భావాన్ని తిరిగి ఒకసారి సంస్కరించుకోవాల్సి ఉంటుంది. ఆస్తికుడు నాస్తికుడు పరస్పరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం తరుణం ఇప్పుడు వచ్చింది. ఏమిటంటున్నాం మనం? ఈ మూలమైన తత్వానికి మరొక ధర్మం ఉందని అంటున్నాం. ఆ ధర్మం లేదని అంటావా? లేకపోతే సృష్టి జరగడానికి అవకాశం లేదు. ఆ మొదట ఉన్న తత్వం ఉండవచ్చు. కాబట్టి అంత తేలిగ్గా పక్కన పోవడానికి అవకాశం లేదు. ఇకపోతే ఈ భావన ట్రూ అది నేను దానికి మీకు మనవి చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇట్లా కాక ఇంకా ఆధునికమైన శాస్త్రం మీద బేస్ చేసి ఒక్కొక్క సైన్స్ తీసుకుని సుదీర్ఘంగా మనం ఈ మూలతత్వాన్ని ఇంకా నిరూపించుకోవచ్చు. ఎంతో స్థూలంగా నాలుగు విషయాలు నాలుగు భావాలు మాత్రమే నేను పొందొచ్చాను. ఒక 10 సంవత్సరాలు కృషి చేస్తే కూడా ఇంకా సూచన కొద్దీ ఇదే నిరూపణ అవుతూ పోతుంది తప్ప దీని నుంచి మనం పక్కకు తొలగిపోయేందుకు ఆధారాలు నాకు తెలిసినంత వరకు విజ్ఞాన శాస్త్రంలో ఎక్కడ నాకు దొరకరా, నాకు తెలిసిన మిత్రుడికి దొరకరా, నాకంతా తెలిసినది కాదు సూచన మాటలో దొరకలేదని మాత్రమే చెప్పగలరు. కాబట్టి మనం విశ్వసిస్తున్నది నిరూపించలేని ఒక విషయాన్ని కాదు. ఏది లేదు నిరూపించడం కష్టమో అసంభవం కాకపోతే దాన్ని, ఏది ఉన్నదో దాన్ని, ఏది లేకపోతే ఈ సృష్టి కానీ నేను కానీ మీరు కానీ లేమో, ఈ మాట్లాడటం తెలుసుకోవటం వినడం అనేది లేదో దాన్ని, అది లేదు అన్నప్పుడు నేను మాట్లాడటం ఎట్ట, మీరు వినడం ఎట్ట, నేను ఉన్నదో చెప్పింది అవునో కాదో మీరు చెప్పడం ఎట్ట చెప్పండి ఒకసారి. నేను కొన్ని భావాలు చెప్పాలంటే నాకు అర్థం కావాలి, ఆలోచన ఉండాలి, మీ అందరికీ అట్లా అర్థం చేసుకున్న ఆలోచించే సామర్థ్యం ఉంటుండాలి. అప్పుడు మీరు నన్ను పిలవడం, నేను మీతో మాట్లాడటం, మీరు అంగీకరించడం అంగీకరించకపోవడం ఏదో జరుగుతుంది. అసలు అది లేదే లేదంటూ నేను మీతో చెప్పడం ఎట్ట మీద అవుతుంది. ఎందుకంటే కేవల భౌతికం అంటే ఏమవుతుందంటే రసాయనికమైన పదార్థం మాతో మాత్రమే సృష్టి మొత్తం చేయబడింది, మనం కూడా రసాయనిక పదార్థం యొక్క విచిత్రమైన కూర్పు మాత్రమే, దాని యొక్క రసాయనిక ధర్మం మాత్రమే మన జీవితం అవుతుంది. అదే కనుకైతే దానికి క్షేత్రం అనే గుణం ఎంటాల్సింది. దీని కన్క్లూషన్ ఆఫ్ కేటగిరీస్ అంటారు తత్వశాస్త్రంలో, ఫిలాసాఫికల్ కేటగిరీస్ అంటే ఏమిటంటే చైతన్యయుతం అయింది భౌతికం నుంచి ఏ విధంగా ఉత్పన్నం కాదు, అది కేవలం భౌతికమైంది చైతన్యం నుంచి ఉత్పన్నం కాదు, చైతన్యము భౌతికము పూర్తిగా భిన్నమైందే. బాగా గమనించండి, నీరు ఐసు అనబడేది పూర్తిగా భిన్నమైన పదార్థాలు అనుకోండి, ఒకదానికి ఒక సంబంధం లేకుండా హెచ్2ఓ అనబడే ఒక పదార్థం యొక్క రెండు స్థితులు కాకుండా నీరు ఐసు అనబడేది పూర్తి భిన్నమైనటువంటి రెండు కనుక అయితే ఒకదానిలో ఒకటి మారడం కానీ ఒకదానితో ఒకటి సంపర్కం చెందడం కానీ సాధ్యం కాదు. అదే రీతిగా చైతన్యం లేరు పద పదార్థం లేరు కనుక అయితే పద చైతన్యం పదార్థం నుంచి రావడానికి వీలు కాదు, పదార్థం చైతన్యం నుంచి రావడానికి వీలు కాదు. ఇందాక నుంచి మనం చెప్పిన చర్చ యొక్క పరివర్తనం ఏమిటంటే చైతన్యం తనలో తాను చెందుతున్నటువంటి మార్పులను ఆ చైతన్యంలో భాగమైన మనం మన అనుభవించేటువంటి పద్ధతి భౌతికత. కాబట్టి భగవంతుని యొక్క విశ్వాసం అనేది ఉపయోగకరమైనదే కాదు, సత్యమైనది కాదు అనే భావన కరెక్ట్ కాదు, సత్యమైనది అనేది మాత్రమే ముందు మనం అనుకుంటాను. మనం ఎందుకు విశ్వసిస్తున్నామంటే సృష్టి ఉందని విశ్వసిస్తున్నాం కనుక ఈ సృష్టికి మూల కారణమైన తత్వం అవుతుందని విశ్వసిస్తున్నాం. కారణం లేక ఏది ఉండదని చెప్పి వాళ్ళ శాస్త్రీయ పరిజ్ఞానమే విజ్ఞానమే తత్వమై చెబుతుంది. హేతువు లేకుండా వాళ్ళని అంగీకరించాల్సి వస్తుంది లేకపోతే. కాబట్టి సైన్స్ అంతా పట్టుకోమనేసి కార్యకారణ సంబంధమైనటువంటి దాన్ని తీసుకున్నట్టయితే నిమిత్త కారణము ఉపాధార కారణము అని వేదాంతంలో రెండు రకాల కారణాలు చెప్తారు. అంటే దీనిని నేను కదిలిస్తారా అంటే నేను కొండలు తయారు చేయాలంటే ఒక రకమైన కారణం లేదు, మట్టి రెండవ రకమైన కారణం. గమనించండి, విడిగా పడి ఉన్న మట్టిని కొండగా తయారు చేసి యువతల పట్ట పెట్టాలంటే ఆ కొండ తయారు చేసిన నేను ఒక కారణం, కానీ నేను మాత్రమే ఉండి అక్కడ కూర్చున్నంత మాత్రం చేత నేను కేంద్రం ఉన్నంత మాత్రమే మట్టి లేకపోతే మాత్రం అవ్వదు. అందుకని మట్టి ఒక రకమైన కారణం, మట్టి మాత్రమే ఉంటే చాలు చేసేందుకు నేను లేకపోతే. అందుకని నేను ఒక రకమైన కారణ హేతువు, అదొక రకమైన హేతువు, ఈ రెండు రకాల హేతువు లేక ఏ క్రియ జరగదు. అయితే కొండ తయారు చేసిన తర్వాత కొండకు ముందుగా ఉండేటువంటి మట్టి ఉన్నదే కొండ రూపంలో కూడా కొనసాగుతుంది. అట్లాగే నేను తయారు చేస్తే మాత్రమే ఏర్పడినటువంటి దాని యొక్క సొంపు ఒక కూర్పు ఉన్నది అది కూడా కొనసాగుతుంది. తర్వాత ఒక భవనం కట్టాము, ఆ తర్వాత మనం చనిపోయినాం, కొన్ని తరాలు గడిచిపోయినాయి, ఆ ప్రాచీనమైన భవనాలు నేడు కూడా ఉంటుంది. బట్టి వీటిని కట్టిన భారాల వాళ్ళు భవన వాళ్ళు ఇంత మేధావులు అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళు కట్టిన వాళ్ళు ఒకటి ఉన్నారని మనం తెలుసుకున్నది. ఎందుకని చైతన్యమైన ఇంత ఒక వ్యక్తులు ప్లాన్ చేసి కడితే మాత్రమే ప్రకృతి పట్ల ఉంటాం వీలు అవుతుంది. కానీ ఎన్నిసార్లు విమాన సరఫరా నుంచి శిఖరాలు దారి పక్కన వదిలేయబడినా కానీ ఒక్కసారి కూడా బెడ్రూమ్, ల్యాబరేటరీ, డ్రాయింగ్ రూమ్ వీటితో కూడిన ఇంటి రూపంలో మాత్రం ఎప్పుడు పడదు, ఈవెన్ బై ఛాన్స్. కాబట్టి ఇంత చిత్ర చిత్రానికి కూర్పు కలిగినటువంటి ఈ విషయం, ఇటువంటి మానవుడి కథత్వం, ఇన్ని రకాల జీవన యొక్క జాతి యొక్క దేహాలు ఇటువంటివన్నీ ఇంత చక్కటి కూర్పుతో ఏర్పడ్డాయి అంటే బ్లైండ్ ఛాన్స్ తో ఆటోమేటిక్ గా జరిగి ఉండడానికి పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ ఉందని వితండంగా కనుక వాదించినట్టయితే ఏమవుతుందంటే బ్లైండ్ ఛాన్స్ కి తెలివితేటలు కూడా ఉన్నాయని వస్తుంది. విచ్ మీన్స్ గాడ్, ఎందుకు ఇంత చికిత్స చేస్తున్నానంటే కనపడిన దాన్ని మనం చూడలేని దాన్ని నిరూపించలేని దాన్ని విశ్వసిస్తున్నా అనే బలహీనత మనకు అవసరం లేదు. చూస్తున్న దాన్ని అర్థం చేసుకుంటే ఇంకోటి సత్యం కావడానికి వీరు లేనటువంటి దాన్ని మాత్రమే మనం విశ్వసిస్తున్నాం. చేస్తున్నాం, నిషేధించడంలా గుర్తించు, గుర్తుంచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది ట్రూ అనేది కనుక మనం అంగీకరిస్తే యూస్ఫుల్ ఎట్లా అనేది రెండో ప్రశ్న. ఉన్నాడనుకోండి అన్నట్టు వాడు ఏమని గుర్తుపెట్టుకోకపోతే, ఈ సృష్టికర్తకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కారణం అన్నాం, దాన్ని గుర్తుపెట్టుకోకపోతే మనకి మంచి నిర్దయం కావాలా, దాని దాహం తీరదా, ఆనందించే ఆకలి తీరదా, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఎందుకు, దాని పూజలు పురస్కారాలు ఎందుకు, దాని ప్రత్యేకంగా మన మానవ జీవితానికి ఆశయంగా పెట్టుకుని దానివల్ల మాత్రమే మనం ధర్మాధర్మాలు పొందటం ఎందుకు, అది విశ్వాసమే లేకుండా పొందవచ్చు కదా అన్నది ఒక వారం. కానీ ఒక విషయం ఉన్నది, ఒకటే ప్రశ్న నిర్మోహమాటంగా వేసుకోవాల్సిన ప్రశ్న. అందరం ఒక విషయాన్ని నమ్ముతాం, దేవుడు ఉన్నారని ఒప్పుకొనింది, ఒప్పుకోకొప్పుకొని వచ్చింది, ఒక విషయం మాత్రం ఒప్పుకుంటాం, మానవులు సాతి మానవులను మానవత్వంతో చూడవలే, ధర్మంగా ఉండవలే, ఏ మనిషి ఏ మనిషిని పీడించకూడదు, అందరం కలిసి జాతి యొక్క ప్రగతి కోసం ప్రయత్నం చేయవలే అనే సిద్ధాంతాన్ని నిరాకరించేటువంటి సిద్ధాంతమే ప్రపంచంలో లేదు. కానీ మూల ప్రశ్న, మూలమైన ప్రశ్న ఏంటంటే ఇట్టి సిద్ధాంతం ఎందుకు అంగీకరించాలి, మనుషులం కాబట్టి అన్నారు ఆయన, ఒకనే కాదు అందరం కలిసి అవునా మనుషులం కాబట్టి అంగీకరించారా అన్నారు. అంగీకరించి జీవిస్తున్నామా, పొడుగున జీవించగలమా అని ఆలోచిస్తే పొడుగున జీవించగలుగుతున్నాను అని ఎక్కువ మంది పూర్తిగా అనుకోలేదు. ప్రయత్నం చేయవలసి ఉంది, రాయితో శిల్పం చెక్కుతున్నాం, క్రమంగా అవుతుంది. కృషి చేసి జీవితంలో అతనికి ఎప్పుడు నా ఉద్దామని ఒక ఆశయాన్ని పెట్టుకుని బయలుదేరుతున్నాం. మనస్సుని ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటూ మనిషిని ఇంకా మనస్సును నైతిక మార్గం వైపు తీసుకుపోవడానికి అందరం కలిసి కృషి చేస్తున్నాం. మనం కోసం అందరం పంపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అంతేగాని మానవులు అయిపోయింది కాబట్టి అతను జీవి చేయటం లేదే. కాబట్టి మానవులం కాబట్టి అనేది ఒక వాదం కాదు. ఎందుకు ఉండాలి, సత్యంగా ఎందుకు ఉండాలి, ధర్మంగా ఎందుకు ఉండాలి, దయగా ఎందుకు ఉండాలి, ఇంకోటి ఎందుకు దోచకూడదు చెప్పని చూద్దాం. భగవంతు సంబంధం లేదయా, ఇది దానాలి ఎందుకు దోచకూడదని అడుగుతున్నా, తార్కికంగా అడుగుతున్నా, హేతుబద్ధంగా శాస్త్రీయంగా అడుగుతున్నా చెప్పు. మా మాట లేదు, ఇందులో సెంటిమెంటల్ గా మాట్లాడితే నేను ఒప్పుకోను, కానీ రీజన్ కావాలి. ప్రకృతి సిద్ధం అని చెప్పగలమా, ధర్మం అస్సలు నిలబడి రావాలి. ఈ అనంతమైన సృష్టిలో పురుగుల్ని కప్పలేదు, కప్పను పాము లేదు, పామును ముంగితలేదు, ముంగితను నక్కలేదు, నక్కను మరొక జంతువు లేదు. ఒక పురిస్తరాకు పరిస్థితి 20 పురిస్తరాకులు కాదు 100 పురిస్తరాకులు మనం బయట పారేసినా రెండు వరాలు ముక్క తక్కిన వాటి సరివైతే ఇచ్చి నేను వెళ్ళా కానీ కొన్ని రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి అనంతమైన జీవరాశితో నిండినటువంటి ఈ ప్రకృతిలో అంటే దేనికి బలం ఉంటే దాన్ని మాత్రం అది మాత్రమే కొన్ని తక్కిన వాటి సరివేసేటువంటి నిర్మాణం కలిగినటువంటి ఈ అనంతమైన ప్రకృతిలో మధ్యలో మనం వచ్చి నైతిక విలువలు ఉండాలా అంటే ఎందుకు ఉండాలి అని ప్రకృతి మొత్తం ప్రశ్నిస్తోంది. ప్రకృతి మాత్రమే కాదు మానవ జాతి మొత్తం మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తోంది. మన గట్టిగా మన సాటి సోదరులతో న్యాయంగా ధర్మంగా ఉండయా, మనకు వచ్చే లాభం పోయినా సరే, మనం నాశనం అయిపోయినా సరే, మనం నిజం చెప్పాల్సింది అంటే ఏమన్నా సేవ తిట్టలేదా అని అడుగుతారు, లాభమంటారా అని అడుగుతారు. కాబట్టి సహేతుకమైనటువంటి సమాధానం మనకి ఇంకా దొరకలేదు. ఎందుకు ఉండాలా, అప్పుడు దాన్ని పక్కన పెట్టి వేరు పరదా పందాలో ఒక 5 నిమిషాలు మీకు సమాధానం చెప్పి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఎంతో ధర్మంగా ఉండాలి సంగతి కాసేపు ఆ పక్కన ఉంటాయి. అందరం జీవిస్తున్నాం, మొట్టమొదటి గుర్తి సంపాదించుకుంటున్నాం, తిండి కూడా సంపాదించుకుంటున్నాం, మనం ఎవరి మీద బాగా ఆధారపడుతున్నామో వాళ్ళ పట్ల మన బాధ్యతలు నిర్వహిస్తున్నాం, ఇది మన జీవిత యొక్క ప్రధాన లక్ష్యం. ఇట్లా రెండూ సాధించాక ఇక మనం ఇంత అదనంగా ఏమైనా చేయగలమా, అందరం కలిసి సమాజానికి ఏమైనా చేయగలమా, అదే ఇదే అని ఆలోచిస్తున్నాం. అందరం అది ఆలోచించట్లేదనుకోండి, కొంతమంది అంత తాప ప్రియపడేవారు ఉంటారు, కొంతమంది ఇంకా సమపడుతున్నామని చూడగలిగేమో, మన వాళ్ళు 10 తరాల పాటు బాగుండేలా చేయగలమేమో, ఇట్లా అనుకుంటూ ఎవరి ఆలోచనతో వెళ్ళిపోతున్నాం. ఆ తిండి గుడ్డ ఆశించడం అనేది ప్రకృతిలో ప్రతి జీవికి ఉంది కనుక మనకి ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ రెండో లభ్యమయ్యాక బాధ్యత నిర్వర్తించారా అన్నాం. బాధ్యత నిర్వర్తించేంత వరకు కుదిరాక అంతటితో ఎందుకు ఆగటం లేదు, అసలు ఏ వ్యక్తి అయినా ఆగలుగుతున్నాడా, ఆగలిగితే ఎంతమంది వ్యక్తులు ఆగగలుగుతున్నారు. ఒకటి అంతకంటే దానికోసం కృషి చేయడానికి నాకు శ్రమ అనిపించి సౌకర్యతల వల్ల నేను ఊరుకోవచ్చు, నాకు వస్తుంది సరిపోతుంది లేదు, ఎందుకు ఆ విధంగా ఒళ్ళుకునేది, మన పిల్లలకి చదువుతున్న పంటలు బాగా కలుగుతున్నాయి కదా అని నేను అనుకోవచ్చు. కానీ ఇంతకంటే ఎక్కువ శ్రమ పడడానికి నేను విముఖుని మాత్రమే నేను ఊరుకుంటున్నాను తప్ప నా రాత్రి ఇక్కడ వస్తే మాత్రం నేను తిరిగి అవ్వాలి. పారేసినా కానీ అసలు ఒక బ్యాలెన్స్ లో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సామాన్యంగా. కాబట్టి ఇంతగా జీవించడం అనే జీవిత లక్ష్యం అయితే అందరి మనసులో ఇది సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామే, దేనికోసం మనం అంతా ప్రయత్నం చేస్తున్నది, దేనికోసం మనం అంతా ప్రయత్నం చేస్తున్నది, తృప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం, శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మనకి గ్యారెంటీగా తెలుసు ఈ రెండు మాత్రం మనకు లేవాయి. ఉన్నట్టు భ్రమించిన కాసేపు అట్టాకే కూర్చోబెట్టి తెలుస్తుంది లేవాలి, అట్ట కాసేపు పోయి రావాలి అంటే ఏదో ఒకటి చేసి వస్తే తప్ప తృప్తిగా ఉండదు, శాంతిగా ఉండదు. కాబట్టి తృప్తిగా శాంతిగా ఉండడం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఏం చేసినా సరే ఈ వృత్తికి మించి తృప్తి శాంతి కోసమే. ఒకరు డబ్బు కూడా పెడుతున్నారంటే డబ్బు కూడా పెట్టడం ద్వారా ఇక ముందు లేమిడనేది లేకుండా ఉంటే తృప్తి శాంతి వస్తుందని అనుకున్నారు కనుక దానికోసం. ఇంకొకరు ఆలోచన ఏ రీతిని పోవచ్చు, ఈ డబ్బు మాత్రమే కూడబెట్టి కూర్చున్నప్పటికీ కూడా ఈ మొత్తం రాజ్యాంగాన్ని యంత్రాంగాన్ని ఆడించే వారెవరో వాడుతున్నారు, వారి కన్ను మన మీద పడిందంటే మనం ఎదుర్కొంటాం, కాబట్టి మనం హోడా కూడా మన చేతిలో పట్టుకుంటే కానీ లాభం లేదు అనుకుని హోడా కోసం ప్రయత్నం చేసేవారు మరొకరు ఉండదు. ఈ రీతిన ఎవరు ఎన్ని పెట్టినా సరే చివరకు మనకి తృప్తి శాంతిగా ఉండాలంటే ఇవన్నీ అవసరమని నమ్మబట్టి వాటి కోసం పాటుపడతారు. చివరకు ధర్మ లక్ష్యం మాత్రం తృప్తి శాంతి. ఇన్ని కోట్ల మంది మానవులు ఇన్ని రీతిలో ఇన్ని దేశాలతో ఇన్ని ఆయన అనాదిగా ఇంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఇందులో ఎవరైనా నాకు తృప్తి శాంతి మిగిలిందని నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనమంతా కూడా జీవిస్తున్నది ఎందుకో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనిస్తాం. ఇందాక ప్రశ్న రివైజ్ చేసుకుంటున్నాం. ఇందాక స్టేట్మెంట్ తెలియకుండా రక్షిస్తే ఆ పైన మనం చేసే ప్రయత్నాలని తృప్తి శాంతి కోసం మనం చేసే అన్వేషణ అన్నాం. సంసారం పెట్టుకున్నాం, వివాహం చేసుకున్న గ్రహస్థానికి వచ్చాం, ఎందుకని తోడు కావాలి, నా అనేవాడు నన్ను కావాలనేవాడు కొంతమంది కావాలి అన్న అనేజంలో ఉంది, లేకపోతే అశాంతి ఒంటరితనం అశాంతి. కాబట్టి తృప్తి శాంతి కోసం మాత్రమే నేను మన సంసారం అది కావాలనుకుంటున్నాను, అది కావాల్సిన సరే అది కావాల్సింది తెచ్చుకున్నావు, అది మళ్ళీ బరువు బాధ్యతలో భారేసింది, వాటిని నిర్వహిస్తావు. ఏ ఆశలో ఒకనా ఒకనాడు పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అప్పుడు మాకు కావాల్సినవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటే అప్పుడు తృప్తి శాంతిగా ఉండొచ్చనే ఆశతోటి జీవిస్తున్నాం అందరం. కాబట్టి జీవనం కూడా దానికోసమే. ఎవరికైతే ఈ జీవితంలో ఇక తృప్తి శాంతి రాదు అని నిర్ధారణ అయిపోతుందో వాటికి మూడే పద్ధతులు ఉంటాయి. మంచి ధైర్య ఎప్పుడైతే ఆత్మచింతిస్తారు తృప్తి శాంతి కొరకు కానీ ఈ శాంతి ఎంత దానికి మాటించి మన గుట్ట మన ఆరోగ్యం ఉండడానికి ఇల్లు బెళ్ళ పిల్లలు ఓ బాబు ఇంత చాకరీ చేస్తే తృప్తి శాంతి ఏదో రాదని చెబుతుండే గ్యారంటీగా. వస్తుంది అనుకుని మనం ఇంత చాకరీ చేస్తున్నాం, నీకు రాదు నిర్ధారణ ఎవరికైతే అయిపోయిందో శాశ్వతంగా ఏంటంటే అయితే దానికి మాటలు ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. అంత ధైర్యం లేని వాడు సామాన్యంగా పిరికి వాడికి ఆలోచన కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని వాడు కూతురు ఆలోచించి ఆలోచించి జీవిస్తూ ఉంటేనా తృప్తి శాంతులు లేవు, సావడానికే భయం. అనుకున్న వాడికి ఆలోచించి ఆలోచించి జీవితం పాయింట్లెస్ గా అయిపోయి మెంటల్ డెరేంజ్మెంట్ వస్తుంది. అదే ఒక మితంలో ఉంటేనేమో దురదేశంలో కలిసి కనబడుతుంది, మితం తప్పితే మ్యాజిక్ కనబడుతుంది. మనిషి ఒక లిమిట్ లో ఉన్నప్పుడు దాన్ని సివిలైజేషన్ అంటాం, కల్చర్ అంటాం, ఆ లిమిట్ మీరున్నప్పుడు పిచ్చి అంటాం. అంత మాత్రం ఆలోచించేందుకు ఆలోచన బలం కూడా లేకపోతే తచ్చేందుకు ధైర్యం లేదు, పిచ్చెక్కేందుకు పిచ్చేసేందుగా తిక్కి పిచ్చెక్కేందుకు ఆలోచించేందుకు మానసిక బలం లేదు, అప్పుడు రావడానికే భయం, బతకడానికే పాయింట్ లేదు. ఎట్లా చేయాలా? అందుకని మనం బతుకున్న ఆ సంగతి సాధ్యమైనంత వరకు మర్చిపోవడం కోసం కాస్త స్పిరిచువల్ గా తయారవుతాం, అదే కాస్త స్పిరిచువల్ గా తయారవుతాం. ఏదో ఒకటి చివరికి ఏమవుతుందంటే మనం ఉన్నామనే సంగతి మనం మర్చిపోవాల్సి తిరిగలుగుతుంది. దీన్ని మనం సంస్కృతం కానీ అందులోంచి తెలుగులోకి వచ్చిన పదాలు కానీ ఎంత అద్భుతమైన ఉంది కాలక్షేపం అనేది మనం దీన్ని దాని పేరు కాలక్షేపము. అంటే కాలము షేప్ షిప్ అనే దానికి సంస్కృతంలో మరుగుపడుచుట గుప్తముగా ఉంచుట నిక్షేపం అంటున్నాం మనం. షిప్ అంటే కప్పి గుర్తుట మరుగుపడుచుట అని అర్థం. కాలక్షేపము అంటే ఇంతకాలం గడిచిందనే సంగతి మన నుంచి మనం మరుగుపడుచుకోవడం. సినిమా గడిపిస్తే భలే కాలక్షేపం అయిందండి, 3 గంటలు ఎలా గడిచిందో తెలియలేదండి. అదే ఇంటి దగ్గర కూర్చుంటే 3 నిమిషాలు కూడా కరాబు ఎక్కడానైనా అనిపిస్తుంది. అదే అక్కడ మనం కూర్చుంటే అప్పుడే అయిపోయిందా? లేదా రైల్లో కూర్చుని విజయనగరం తీసుకుని మొదలు పెట్టాడంటే పక్కన స్టేషన్ వచ్చిందా దిగవయ్యా అనే దాకా తెలియదు, అప్పుడే వచ్చేసిందా అంటాడు. కాలక్షేపం జరిగింది. చేతులు కూర్చుంటే కాలక్షేపం జరిగింది, గ్యాస్ కూర్చుంటే కాలక్షేపం జరిగింది. ఈ కాలక్షేపాలన్నీ ఏంటంటే తృప్తి శాంతి కోసం మనందరికీ శ్రమ ఉండి అది ఎట్లా వస్తుందో తెలియక అది లేకుండా జీవించలేక మనం పడి ఆగతాట్లు. అది లేకుండా జీవించలేము, ఎందుకంటే తృప్తి శాంతి లేదని తెలిస్తే తాగడం శాంతి టికెట్ పాయింట్ లేదు బతకడంలో. తృప్తి కోసం శాంతి కోసం ఉండే తపన మనిషికి విల్ టు లివ్ కంటే బలమైంది. అందుకనే తృప్తి శాంతం దొరకనప్పుడు విల్ టు డై డామేజ్ సెల్ఫ్ డిస్ట్రాక్షన్ బికమ్స్ ది మోర్ పవర్ఫుల్ మోటివ్. అంటే జీవించడం కోసం అన్న ఆహారాల కంటే ఉండి మీద ఉండేదానికంటే ప్రాణం మీద ఉండే దీపి కంటే కూడా తృప్తి శాంతుల మీద ఉండేటువంటి ప్రీతి ఎక్కువైంది మనిషికి. ఆ తృప్తి శాంతుల్ని పొందడానికి మేన్స్ కాబట్టి మాత్రమే ఈ జీవనానికి మనిషి విలువనిస్తారు. దాన్ని సాధిస్తాను వద్దాం అనుకున్నప్పుడు జీవితానికి విలువనికి జీవిస్తారు. లాభాలు ఎదురుకుని స్ట్రాటజీ సొంత భరిస్తారు. ఇట్ బికమ్స్ ఎ బర్డెన్ అండ్ ఎక్సర్స్ పెద్ద శాపం పుదిబండి అయిపోతుంటుంది జీవితం తృప్తి శాంతులు రాకపోయిన తర్వాత. అందుకని ఇచ్చిన పడ్డారు సార్. అందుకని తృప్తి శాంతుల కోసం ఉండేటువంటి కోరిక జీవితాన్ని కోరికంటే ముఖ్యమైనది. జీవితాన్ని ప్రేమిస్తున్నామంటే తృప్తి శాంతుల్ని పొందుతాయని పొందేందుకు ఒక సాధన కింద మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. అంత విశేషించి నేను అనుసరిస్తున్నాం. ఆ తృప్తి శాంతి కోసం ఇంతమంది ఇన్ని రకాల ప్రయత్నం చేయడంలో మనంతా కాలక్షేపంలో కూడా ఏం చేస్తున్నాము? ఆ తృప్తి శాంతి లేకుండా మనం జీవించలేము. మనం చేస్తున్న ఎన్ని కార్యక్రమాలు కానీ తృప్తి శాంతి ఇవ్వటం లేదు. అప్పుడు ఏం చేయాలా? ఒకటి డబ్బు వచ్చింది, చాలా బాధాకరంగా ఉంది ఒంట్లో, అదేమో దానికి ఏమో మందులు లేవు, బతకడం లేదు, కావడానికి ఎట్లా చేయాలని అప్పుడు నెప్పిది లేకుండా మొత్తం మంది చేస్తూ బతికించాలని అంతే. క్లాసర్ వచ్చింది, ఇది క్యూరబుల్ కాదన్నారు, మహా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారు అవసరం దశలో డాక్టర్ గారు మందులు ఇస్తారు, ఈ మందులు వేసుకుంటే నెప్పిది లేకుండా ఉంటుంది, హెలిపోవాల్సిన అంతే తగ్గేది రాసలేదండి, నెప్పిది లేకనే మాత్రం వేసుకుంటుంది అంటారు. అట్లాగే మన జీవితంలో కూడా క్షణం నుంచి క్షణం వరకు దుర్భరంగా ఉండేటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవిత కాలం అనబడు కాలగతిని నిక్షేపం చేసుకోవడం కోసం ఉండే కాలక్షేపాలు మనకు ఆవశ్యకమయ్యే ఒక రుజువు. మనం తృప్తి శాంతుల కోసం లేక జీవించలేమంటాను. ఆ తృప్తి శాంతులు మనం ఎన్ని చేసినా పొందడంలా, పొందడం లేదు సరికదా? ఆ ఏ తృప్తి శాంతులు వస్తాయని ఆశించి మనం డబ్బులు కూడా పెట్టామో అది కూడబెట్టి నేను మరుసటి నుంచి సమస్యలు జరిగాయనే కానీ తరగల విలువ వాటి డబ్బులు ఆశ్చర్యపోతున్నారు. ఎట్లా? అదో పెద్ద ప్రాబ్లం. గుండె దగ్గర నుంచి భయమే, లేకపోతే ఒక భయం ఉంటే ఒక భయం, దానికోసం ఎన్నికోసారి ఇట్లా ఇట్లా ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మన పిల్లలే ఎవరికి చెడిపోవడం మొదలు పెడతారు. అప్పుడు దానికోసమే వచ్చి ఆశించే వాళ్ళందరూ మనను మన పిల్లల చుట్టూ చేరి ఎందులో ఎవరినో ఉన్న కలిపిల్లి మాటలు చెప్పి మొత్తం చేతులు వేసుకుని బయటకు వెళ్ళబడతారు. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి, దానివల్ల వీటిని నిర్వహించుకోవాలి. ఇన్ని చిత్తలకు కారణమైంది కానీ తృప్తి శాంతి వాడికి వచ్చిందా? దీనికి మన పూర్వీకులు చిన్న కథ చెప్తారు. ఒక రాజకుమారుడు మహాతృప్తి కృషిగా కాలక్షేపం చేస్తుంటే చూపు చింత లేకుండా వారికి దుంపదగా ఎట్లా అలవడిందో కానీ ఏ కారణం వల్ల వచ్చిందో కానీ చిన్న దొంగతనం చేయడం అలవాటైంది. వస్తువు విలువ కోసం కాదు, వాడికి కావాలంటే ఇవ్వగలమైన డబ్బులు ఉన్నాయి. కానీ ఏ మంత్రులు గారికి వాళ్ళ పిల్లలు తిరుగుతూ పోయినా వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్పూన్ అది ఏదో గొడ్డులో పెట్టుకొస్తారు, చిన్న ఉప్పు కేరి తీసుకొస్తారు, ఒక దువ్వెన దగ్గర పెట్టుకొస్తారు వాడికి కనిపిస్తే కదా. అప్పుడు రాజుగారికి పెద్ద చిగుచేట అయిపోయింది. దీర్ఘానికి దుంపదగి ఎట్లా పెట్టుంది? రాజుగారు సర్వం పోలేదు చచ్చిపోతామే, వాడు డబ్బు కోసం అనుబడి చేస్తున్నారంటే మనం ఇచ్చి మార్పించద్దు, వీడు మారకుండా ఉన్నాడు ఎలా అనుకున్నాడు. అనుబడి దేశంలో సాటించారు, వీడికి ఎలవాటు మార్చిస్తే అగ్రహారాలు ఇస్తామని అందరూ భయపడ్డారు. ఎందుకు వచ్చింది గొడవ? ఊరు పుట్టిన వాడు బాగుపడకపోతే ఒక శిక్ష, బాగుపడతాడేమని సాక్షాత్ ఇవ్వకపోతే రాజుగారి కుమారుని కొట్టాడుతున్నాను అదొక శిక్ష. వచ్చి దుద్దులేపు బతుకుంటే బలసాలు తినాలనుకున్నారు. నా బట్టి గొడవడు దాని దుబ్బ దగ్గర వస్తే అగ్రహారం పోతే వెళ్ళలేదు, మన దగ్గర పోయేందుకు వెళ్ళలేదు కదా అనుకున్నాను. కానీ వేరున్నాను అయితే సరే రమ్మన్నారు. వీడిని ముందు మధ్య చేస్తాం అని తిరుగు పోయి ట్రైనింగ్ ఇవ్వడానికని వాటితో పాటు కొన్నాళ్ళు ఉండి వారి పద్ధతినంతా బాగా ఎట్టకైనా రాజుపెట్టి రాజుకి పెద్ద కాబట్టి వాళ్ళు ఒక గుణం ఉంది, చెయ్యను అంటే చేయొచ్చా వ్యాపారం పని ప్రాణం పోయినా చేయటం పర్వాలేదు. ఒక్క గుణం ఆడమనంగా దొరికింది దుబ్బదగా, దీంట్లో వీడిని బయటికి రాగేసుకున్నాను అనుకుని తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒకసారి పక్క వాళ్ళకి దొంగతనం చేసుకుంటారు, బాబు ఇంతగా ప్రేమగా నేనంటే ఉన్నావు కదా, నా కోసం ఒక్క బండి దొంగతనం అంటే ఆవిడ నమస్కారం చేసి నేను ఇచ్చానంటే ప్రాణం పోయినా కానీ మాట తప్పనండి. నేను తెలుసుకోగలిగే విషయం కాదు, ఆ తప్పిస్తే ఇచ్చాను అప్పుడు ఎట్లాగా ఆలోచించి ఇప్పుడు బంగారు వస్తువులు తెచ్చుకుంటే ఈ పొద్దులో కనుక నాకు కానీ ఇప్పుడు బంగారు వస్తువులు వచ్చేసరికి వచ్చేసరి ఇత్తడి ఇంత వరుసగా పొట్టేసుకుని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాడు గురువు గారు. ఓ 15-16 ఏళ్ళు అయినప్పటికీ పెరదాపలు వాడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వస్తువులన్నీ దేంతో చేయబడతాయో అన్నీ అయిపోయాక మాట్లాడుతున్నాడు. ఈ హోటల్ వెళ్ళినా కానీ దొంగతనం చేశాడు. ఆ గురువు గారు అంటున్నారు మనకు వచ్చి దగ్గర ఆడవాలి ఇంకెందుకు అతి సుమారు అమ్మాయిని అప్పగిస్తామని నాయనకి చెప్పి బయలుదేరారు. ఆ నాటితో వాహన వసతులు లేవు, అడవి వెళ్ళిపోతూ ఉన్నారు. పోతుంటే ఈ గురువు గారికి కొంతమంది వెరీ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు దగ్గర రాత్రికి బస తీశారు. తెలంగాణ లేచి మళ్ళా బయటేస్తున్నారు. బయటేస్తుంటే శిష్యులు ముందు నడుస్తున్నారు, వారి పైన పైపంచి దాని చివర మోటార్ చూశారు. గురువు గారు తుంపదగా ఏది అయిందని ఏమిటి రా అన్నారు. బూడిది గురువు గారు అన్నారు. ఎక్కడికి రా ఏమిటి రా అన్న, మీరు చెప్పింది ఇట్లా బూడి లేదు, మా రెండో బూడి కనిపించిన అందుకని కసుకొచ్చాను. అది ఏ రీతిన ఎన్ని చేసినప్పటికీ దాని వెనకాల వారి ఆలోచన ఆ రీతిని ఎట్లయితే ఉంటుందో, అదే రీతిన మనం ఎన్ని చేసినప్పటికీ కూడా దాని వెనకాల తృప్తి శాంతులు వస్తాయనే ఆశ మాత్రమే ఉండి మొత్తం చేస్తాను. జీవించడం దగ్గర నుంచి పెళ్ళ పిల్లలు చక్కగా చూసుకోవడం దగ్గర నుంచి ఇది ఒకటే ఆశ మనకు. వాడు చెక్కు చెప్తా లేకుండా అడుగు నుంచి పోతూ కదా అది పాడైతారా ఇది మాత్రం తీసుకోకన్నాడు. ఆ ఒకటే కదా అని కొట్టేయించాడు గురువు గారు. మరొక ఆశ్రమంలో ఆగేటప్పటికీ అక్కడ ఉండే శిష్యుడు ఈ గురువు గారిని ఆశ్రయించుకుని ధ్యానం చేస్తున్న యోగాభ్యాసంలో కొంత దూరం వచ్చి భగవంతుని పూర్తిని పొందిస్తున్నారు, ఆత్మానందాన్ని పొందున్నారు. గురువు గారు చూసి నేను కృతజ్ఞతలు పొందాను, నేను మీకు ఏ కాను ప్రయోజించుకోవాలో నాకేం అర్థం కాదు, ఇంత ఆత్మజ్ఞానానికి కారణమైన బోధన మీరు ఇచ్చారు నాకు. అతగా ఎవరి దగ్గర దొరకనటువంటి దొరకనటువంటి మీకు ఇద్దామని అనుకున్నాను. అంటే గురువు గారు అన్నారు, ఒరే నీకేం ఆత్మజ్ఞానానికి దారి చూపించినండి, నాకే ఇస్తావురా, నువ్వు హాయిగా అట్లా ఉండు దాన్ని నాకేం వద్దాను. గురువు గారు తీసుకోరంటే తీసుకోడు, ఇట్లా కాదని చెప్పి శిష్యుడిని పక్కకి పిలిచి మా దగ్గర స్పర్శ వేసి ఉన్నది, ఇది పెట్టి దేని తాకితేనే బంగారం అయిపోతుంది, ఈ దగ్గర పెట్టి ఉంచుకో, గురువు గారు చూసినా కానీ బంగారం నీకు పాలించదు, నువ్వు గురువు గారు ఎప్పుడైనా ఇబ్బందిలో ఉంటే దేనన్నా తాకించిన బంగారంగా చేసుకుని అమ్ముకుని ఇద్దరు చిరంద్రా గురువు గారి బాధ లేకుండా చూసుకోండి అని చెప్పి అడిగించారు. వాడు దాన్ని మూట కట్టున్నాడు. ఇద్దరు పోతున్నారు. పోతుండేటప్పటికి అక్కడి నుంచి వచ్చి గురువు గారు నాకు ఎంత భయంగా ఉంటున్నారు. ఏమిరా ఇది శంకరం చెప్పినది, మన వేదాంత గ్రంథాలు ఉన్నది, భయంగా ఉంది గురువు గారు అన్నారు. ఏమి రానా ఏమంటారు తెలియట్లేదన్నా, ఇదో పదగా ఇప్పటి దాకా ఖుషిగా వచ్చే కదా, నాకంతా చెప్పి చిత్తారు ఎక్కడ నడిచే కదా రా అన్నారు. అంటే కాదు భయంగానే ఉన్నా, ఐదు పంచిగా ఆ భయానికి కారణం ఏంటంటే బాగా భయం. అప్పుడు వాడికి అర్థమైంది, ఇంత స్పర్శ మీకు దేని పెట్టి తాకిస్తే బంగారం అయిపోతుందో ప్రతి వస్తువు అది ఉండి అంత విలువైందని తెలిస్తే తప్పడానికైనా అవకాశం జరగాలి. అది వరవచ్చు తన దగ్గర ఈ స్పర్శమని ఉందని ఎవరికన్నా తెలిస్తే ప్రాణాలతో వీటి బతకనిచ్చేది లేదు, అందుకనే వీటికి భయం ఎక్కువైపోయింది. నేను 35 లేనప్పుడు చీకు చింతా లేకుండా ఉన్నాం, ఆ దొరత దగ్గర నుంచి ప్రాణ చీత అయిపోయిందే, అందుకని దాన్ని అప్పుడు భరించాడు. అదే రీతిన తృప్తి శాంతులు వస్తాయని మనం ప్రపంచంలో చేసి సాధించుకుని కూడా పెట్టుకునే వస్తువులు కీర్తనండి, హోదా అండి, అధికారం అనండి, ధనం అనండి, ఏమన్నా కానీ ఇవన్నీ చీకులు చెంత తెచ్చి పెడతాయే కానీ తృప్తి శాంతులు ఏమి ఇవ్వటల్లా. ఇందులో ఎవడు నాకు వచ్చింది నాకు కాదు అన్నల్లా. కాబట్టి ఇంతమంది జీవితం అడగే ఇది రాదా, ఈ తృప్తి శాంతి ఇంతమందిలో ఎవరికి రాలేదు కాబట్టి లేదా, అది సత్యం కాదా, సత్యం కాదని అంగీకరిస్తే మనం జీవించడం అనవసరం, ఇన్ని కష్టాలు పడ్డం అంతకంటే అనవసరం. కాబట్టి అది లేదా అన్నానికి లేదు, ఎవరికి కనపడలేదు కాబట్టి భగవంతుడు సత్యం కాదని అంటారు ఎట్లా కరెక్ట్ కాదు. ఇంతమందిలో ఇన్ని చేసినా కానీ తృప్తి శాంతులు ఎవరికి రాలేదు కాబట్టి తృప్తి శాంతులు అసత్యం అంటే కూడా జీవించడానికి హేతు లేకుండా చేసేలా భారిస్తాయి, అట్లా అనుకుంటాం పారిపోతాం. అట్లా కాక మన పెద్దలు ఏమన్నారంటే ఈ తృప్తి శాంతులు వస్తాయని అన్వేషించుకుంటూ పోయేదాంతో మనుషులు పడే పాటల వల్లే లేదా అందులో అధర్మము అన్యాయము సమాజంలో వస్తున్నాయి గమనించుకోవాలి. నా తిండి గుడ్డ నా కుటుంబ బాధ్యతలు నెరవేర్చే సరిపోతాయనట్టు నా దృష్టి పోయి ఇంకా ఎక్కువ ఉంటుంది చేత నాకు తృప్తి శాంతులు వస్తాయని భ్రమించబట్టి నేను ఇద్దరు పనికోసం పాటుపడ్డాను. దానికోసం అధికారం పోయినవాడు, దానికోసం కీర్తి కోసం ప్రయాణించుకోవడం, ఎవరి దేనికోసం అన్యాయం చేసినా కానీ ఆ అన్యాయం వల్ల వచ్చే ఫలితం వల్ల మనకు తృప్తి శాంతులు ఎన్షూర్ అవుతాయి అనుకోబట్టి చేస్తున్నాం. కాబట్టి ఆ తృప్తి శాంతులు ఎట్లా వస్తాయి తెలియకపోవడం చేత మనుషులు తప్పనిసరిగా అధర్మం తొక్కవలసి ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు. అయితే ఈ తృప్తి శాంతులు సాధ్యమా కాదా అనే ప్రశ్నకు ఋషులు చెప్పున్నారు. వాళ్ళు అన్నారు, గారమైన నిద్రపోతున్నారే స్వప్నం కూడా లేకుండా, ఆ పరిస్థితిలో నీకు ఏం అసంతృప్తుంది, ఏం అశాంతి ఉంది? వెనకలో ఉండగా 8 లక్షల మంది 8 కోట్ల మంది 8 రకాల ప్రయత్నం చేస్తుంటే ఇందులో ఎవరికి లేనటువంటి తృప్తి శాంతి? గాఢంగా స్వప్నం లేకుండా నిద్రపోతూ ఉండే సమయంలో ప్రతి వాడికి ఉన్నది చూసుకో. అక్కడ లేదంటే మనకి తెలియదు కాదు, ఉన్నది అంగీకరిస్తుంది ఎట్ట గాఢంగానే ఉన్నది. అది ఉన్నట్టు మనకి రుజువు అయితే ఇంతమందికి అనుభవం అవుతుంది కానీ రుజువు అంగీకరిస్తుంది. ఇది మైకని ఎట్ట ఒప్పుకుంటున్నాం, ఇంతమందికి ఇది మైక అనుభవం అవుతుంది కనుక, ఈ జగత్తు ఉందని ఎందుకు ఒప్పుకుంటున్నాం, ఇంతమందికి ఈ జగత్ ఒకలాగే అనుభవం అవుతుంది కనుక, ఇంతమందికి ఆ తృప్తి శాంతి నిద్రలో అనుకునేది ఒకలాగే అనుభవం అవుతుంది. కాబట్టి వాస్తవం జీవితంలో భాగం అని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు ఎట్టి తృప్తి అశాంతి లేవు, ఇన్ని చేస్తూ ఉంటే లేనటువంటి తృప్తి శాంతి, అప్పుడు ఏమీ చేయకుండా కూడా ఎందుకు వస్తున్నాయి? అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఒరే ఆ తృప్తి శాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటే నీకు ఇప్పుడు కూడా పొందడానికి వీలవుతుందా అన్నారు. అప్పుడు దాని గురించి కూడా వాళ్ళే ఒక ఆలోచన మనకి దాచిందారు. మెలకులో ఉండేటప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ మనకు 5 జ్ఞానేంద్రియాలు మనస్సులో వస్తాయి. ఆలోచన సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు లోంచి వస్తాయి. కానీ గాఢత్వంలో ఉన్నదే ఈ 6 ద్వారాలు మొదటి పనిచేయకుండా మొదలుపెట్టింది. మనస్సు పనిచేయదు, మనస్సు పనిచేస్తే డ్రీమ్స్ వస్తాయి, ఇంద్రియాలు పనిచేయవు, పనిచేస్తే మెలకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కట్టుబడిపోయిన స్థితి గాఢత్వం. అంటే వేటి ద్వారా అయితే సుఖం కానీ దుఃఖం కానీ మనలో రావడానికి వీలుందో ఆ ద్వారాలు కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిన స్థితి కారణం. అప్పుడు అనుభవం అయ్యేటువంటి తృప్తి శాంతి ఏ ద్వారం కూడా వచ్చిందని మనకు ఏ ద్వారం కూడా రావడానికి వీలు ఉన్న ద్వారాలు మూతపడిపోయింది. అంటే బయటికి వచ్చింది కాదని అర్థం, మనలోనే స్వతసిద్ధంగా ఉన్నది. ఆ ఉంది మనలోనే ఉన్నదానికి అదే రుజువు. అప్పుడు దాని మీద ప్రశ్న ఉత్పన్నం అవుతుందంటే, మనలోనే అంత తృప్తి శాంతి ఉంటే మరి మెలకులు ఎక్కడికి పోయింది? ఒకరికి పోవడం కాదు, ఇంతమందికి ఎందుకు పోయింది? ఎవరికి అనుభవం కాదే అని అడిగితే దానికి వాళ్ళు సమాధానం చెప్పారు. ఒక తొట్టి ఉంది అనుకోమన్నారు, ఆ తొట్టి నిండా నిర్మలమైన నీరు పోసామనుకోమన్నారు. ఆ నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు చూడండి తొట్టి అడుగు ఎంత ప్రమాణంగా కనపడుతుందో. మహానదిలో ఉండే కోనేటి అడుగులాగా చూసిన వారికి తెలుస్తుంది. ఆ నీరు అదేమిటి అంత చిత్రం, ముక్కులోకి నీళ్లు ఉంటాయి, నాలుగు చేసే నీళ్లు కనబడతాయి. అప్పుడు నీరు నిశ్చలంగా ఉందనుకోండి అడుగు ఎంత స్పష్టంగా కనపడుతుందో చూడండి. కొద్ది 2-3 అంగుళాలు కూడా వస్తున్నాయి లేదో అనిపిస్తాయి, నీళ్ళు అంత స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆ నీటినే విపరీతంగా